మనం ప్రత్యేక రీతిలో దేవుని పేర్లు వాటి అర్థాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం దేవుని వాక్యాన్ని క్రమముగాను లోతుగాను ధ్యానం చేయటం. కాబట్టి దయచేసి నోట్స్ కలిగి బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా, నోట్స్ రాసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే క్యాలెండర్ పరిచయం చేస్తున్నారు కాబట్టి ఈ వారం ఎవరినైనా మీరు కలుసుకుని ఈ పరిచయ కొరకు పరిచయం చేస్తుంటే వారిని కూడా ఉదయకాలపు ఆరాధనకి వారిని ఆహ్వానిస్తే వారు కూడా మేలు పొందుతారని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం వదిలిపోతాం. నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండం 15వ అధ్యాయము 26వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగముల్లో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డ భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారైన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఎంతైనా గొప్ప దేవుడు మా ప్రభువా, ఈ దినానికి మా అందరి జీవానికి ఆధిపతి మీరేని ఒప్పుకుంటూ స్తుతిస్తూ ఉన్నాం. మళ్ళా ప్రభు నీ వాక్యం దగ్గరకు వచ్చాం. పరిశుద్ధమైన మీ నామమును, మీ మహిమను, మీ ఔన్నత్యాన్ని, మీ ఉనికిను సరిగ్గా అర్థం చేసుకోవడానికి నాకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ, వచ్చిన వారిని బలపరచండి, రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం ప్రభు నీ వాక్య పరిచయం చేయడానికి కావాల్సిన కృప మీరు దయచేసి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గత వారం దేవుని పేర్లను ధ్యానం చేయడంలో భాగంగా ఆయన పేరు యెహోవా రాఫాగా ఈ లేఖన భాగం నుంచి అర్థం చేసుకుంటూ వచ్చాం. 15వ అధ్యాయము 26వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, చివరి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. యెహోవా రాఫా ఈ పేరు బాగానే మనకు పరిచయం అయ్యింది. చాలా మంది దీని మీద పాటలు రాశారు. ఎక్కువగా స్వస్థతలో కొరకు శ్రద్ధ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పేరు బాగా పరిచయం అయింది. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. అయితే మనం గత వారం ఈ పేరు మీద అధ్యయనాన్ని ప్రారంభించాం. ఈ వాక్యం ఏమంటుందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. దానికి ముందు ఒక మాట అన్నాడు, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. ఐగుప్తీయులకి రోగం పుట్టించింది ఎవరు? ఆయనే అంట. నేనే ఐగుప్తీయులకు రోగాలు కలగజేశాను అన్నాడు. ఇదే ఇశ్రాయేలీయులు మాట విననప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు ఆయనే వారిని మొత్తడు. మనం ఈ మొదటి సమయాల గ్రంథాన్ని ఉదయకాలం పఠనం చేశాం కదా, సౌలు దావీదు సందర్భాలు. దావీదు ప్రజా సంఖ్య చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చడం, చాలాసార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో స్వస్థపరిచిన వాడుగా మాత్రమే కాదు కాని మొత్తినవాడుగా కూడా మనం చూస్తాం. ఇక్కడ రాయబడుతున్న వాక్య భాగంలో ఐగుప్తు దేశాన్ని వ్యాధుల చేత బాధించింది ఎవరంటే ఆయనే క్లెయిమ్ చేస్తున్నాడు. నేను ఐగుప్తులకు కలగజేసిన రోగాలు అన్నాడు. 26వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. 26వ వచనం ఒక మాట ఇలా రాయబడింది, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల మీ మీదకు రోగాలు రావు. మీరు నా మాట ప్రకారం నడుచుకుంటే మీ మీదకు రోగాలు రావు అన్నాడు. మాట ప్రకారం నడుచుకోకపోతే ఏం చేస్తారట? మాట ప్రకారం నడుచుకోకపోతే ఏం చేస్తారట? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ఆయన మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం 16వచనం చదవాలి. 16వచనం చదివితే ఇలా అన్నాడు, ఒకవేళ మాట వినకపోతే ఏం చేస్తారట? 21వ వచనం, నీవు స్వాధీనపరచుకునబోవు దేశంలో నుండకుండా నిన్ను క్షీణింప చేయే వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజి చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. కిందకు వస్తే ఆయన మాట్లాడతాడు. 27వ వచనం, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొని చాలకుందు. ప్రిలరా, యెహోవా రాఫా అన్న మాట బాగా అర్థమైంది. ఆయన స్వస్థపరచువాడు అన్న మాట బాగా అర్థమైంది. ఆయన స్వస్థపరచడు అని కాదు, స్వస్థపరిచే దేవుడు. కానీ అదే దేవునికి రెండో పార్శ్వం కూడా ఉంది, మొత్తే దేవుడు. మొత్తే దేవుడు యెహోవా మెక్కా దేశం, ఆయన మొత్తే దేవుడు కూడా. ఉదయకాలం యెహోవా రాఫా అని పేరు స్టడీ చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తే రోగాలు తీసేస్తాడు అని మాత్రమే కాదు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మనకు అర్థం కాకపోతే, దాన్ని మనం వంట పట్టించుకోకపోతే ఆయన రోగాల చేత మొత్తేవాడు అని కూడా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రధానమైన సూత్రం ఏంటంటే మాట వినటం, మార్పు చెందటం, లోబడి జీవించటం, భయభక్తులు కనపరచడం, అది ప్రధానమైన సూత్రం. ఎవరైనా సహజంగా అందరిలో ఉన్న నైజమే, వారి బాధను బట్టి అనారోగ్యం రాగానే మాకు అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయండి అని చెప్పి చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారు. మనం కూడా ప్రార్థన చేస్తాం, కానీ తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, అరే ప్రార్థన చేశారు తగ్గలేదని. కొంతమందికి తగ్గుతుంది, కొంతమంది తగ్గదు. ఎందుకు తగ్గలేదు, ఎందుకు తగ్గిందంటే ఆ మందు మన చేతిలోనే ఉంది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి చేతిలోనే మందు ఉంది. మాట వినటం, దిద్దుబాటు చేసుకోవటం, ఆయనకు భయభక్తులు కనపడి జీవిస్తే తప్పకుండా దేవుడు కనికరి పడతాడు. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. అట్లా కాకుండా దిద్దుబాటుకు లోబడకపోతే మనం అట్లానే మురుకు స్వభావంతో ఉంటే ఆయన మొత్తే దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి బైబిల్ని బైబిల్గా తీసుకుందాం, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా తీసుకుందాం. ఆయన ఏమని రాయించాడు అలాగే అర్థం చేసుకుందాం. అలా అర్థం చేసుకోవడం మన ఆత్మీయ జీవితానికి మంచిది. మనం పొగిడాం కాబట్టి దేవుడు మంచోడైపోతాడు. మనం పొగిడితే ఆయన ప్రేమ చూపించేస్తాడు అనుకోవడం నిజంగా మన అమాయకత్వం. ఆయన మారని దేవుడు, మార్పు చెందిన దేవుడు. ఆయన పెట్టుకున్న నియమాలు, ఆయన పెట్టిన వాక్యం, ఆయన పెట్టుకున్న షరతుల విషయంలో మనం ఆ మెట్లోకి రావడానికి ట్రై చేయాలి తప్ప ఆయన మన మెట్టుకు దిగజార్చడానికి ట్రై చేయకూడదు. కాబట్టి ఈ పేరు యెహోవా రాఫా అని రాయబడ్డ నిర్గమకాండం 15:26 నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దానికి ముందే ఐగుప్తీయులను ముత్తింది నేనే అంటున్నాడు. ఐగుప్తీయులకు రోగాలను కలగజేసింది నేనే అంటున్నాడు. కాబట్టి ఆయన మనం రెండు విషయాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. ప్రాముఖ్యంగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కదా, ఆ పాజిటివ్ వర్డ్ మీద మనం స్టడీ చేసాం లాస్ట్ వీక్. అందులో మన వాక్యం నుంచి ఏం అర్థం చేసుకున్నామంటే స్వస్థత అనగానే మనకి శరీర రుగ్మతలు, వ్యాధులు అవే గుర్తొస్తున్నాయి. కానీ బైబిల్ దేవుని వాక్యము స్వస్థత శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, స్వస్థత దేశానికి సంబంధించింది కూడా. మనం 2 వృత్తాంతల గ్రంథం 7:14 నా పేరు పెట్టబడ్డ నా జనులు తమను తాము తగ్గించుకొని చెడు నడతలు విడిచిపెట్టి నాకు భయపడి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన వింటాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. స్వస్థత శరీరానికి మాత్రమే కాదు, జబ్బు శరీరానికి మాత్రమే కాదు, దేశానికి వచ్చే ప్రతి కీడు, ఇదే కాంటెక్స్ట్ లో 2 దినవృత్తాంతల గ్రంథం 7:14 చదివాం. 7:13 ఆయన కరువు కోసం మాట్లాడతాడు, కాబట్టి దేశానికి వచ్చే విపత్తుల నుంచి కూడా ఆయన స్వస్థపరచువాడు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. 13వచనం అంటుంది, వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడే గాని కరువు, దేశమును నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని తెగులు మాత్రమే కాదు మిడతలు, విపత్తులు, అట్లాగే కరువు కాటకాలు, అవన్నీ కూడా దేశానికి వచ్చే జబ్బులు. ఆ దేశానికి వచ్చే జబ్బులు గల కారణం కూడా దేశ ప్రజలే, ఆ జబ్బులకి కారణం కూడా దేవుడే. ఆ కరువుకు, ఆ విపత్తుకు, ప్రకృతి వైపరీత్యాలకు, తెగుళ్లకు కారణం కూడా దేవుడే. మానవుని యొక్క వైఖరిని బట్టి దేవుడు ట్రీట్ చేసే విధానం అలాగే ఉంటది. ఎందుకో క్రైస్తవ్యంలో మనం ఎలాంటి మాటలు వింటున్నామంటే స్వస్థపరచు దేవుడు అనగానే కేవలం శరీరానికి సంబంధించిన స్వస్థతే అన్నట్టుకు వెళ్ళిపోతున్నాం. ఎలాగున్నా పర్లేదు, ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. బైబిల్ అలా చెప్పట్లేదు అని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి స్వస్థత అనగానే వెంటనే శరీరానికి కనెక్ట్ అయిపోయి బాధపడుతూ ఉన్నాం, కానీ బైబిల్ దేశానికి స్వస్థత కొరకు మాట్లాడుతూ ఉంది. అట్లాగే యిర్మీయా గ్రంథం 3:22 చదివాం, అది అవిశ్వాసాన్ని బాగు చేస్తాను అన్నాడు, అవిశ్వాసాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథం 147:3 నుంచి గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడుగా ఆయన ఉన్నాడు. స్వస్థత శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కలిగే గాయం, మనసుకు కలిగే బాధ, దాని నుంచి కూడా ఆయన స్వస్థతనిచ్చేవాడుగా ఉన్నాడు. నాలుగవదిగా పాపం నుంచి కూడా స్వస్థతనిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. పాపం నుంచి కూడా విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. 4 విషయాలు మనం చూసాం. కేవలం శరీరానికి మాత్రమే దీన్ని అప్లై చేయకూడదు, దేశానికి స్వస్థత కొరకు బైబిల్ మాట్లాడుతుంది, అవిశ్వాసానికి స్వస్థత కోసం బైబిల్లో చూడగలుగుతున్నాం, అలాగే గుండె చెదిరిన వారు హృదయానికి సంబంధించిన గాయాలను కూడా స్వస్థపరచువాడుగా వాక్యంలో చూడగలవు. అట్లాగే పాపం వల్ల కలిగే పర్యవసానాలు వాటి నుంచి కూడా ఆయన స్వస్థతనిచ్చేవాడిగా కూడా చూడగలుగుతున్నాం. అర్థం చేసుకుందాం, సహజంగా మనం ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నామంటే, ఆ శరీర రోగాలు హాని చేసేవి, శరీర రోగాలు హాని చేసేవి అన్న ఆ స్పృహతోటి శరీర రోగాల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయం, ముందుగా పరిగెడతాం, ముందుగానే పరిగెడతాం. కానీ బైబిల్ అలా మాట్లాడడం లేదు. శరీర రోగాలు మంచివి, మేలు, ఉపకారం, ప్రయోజనం దేనికి? ఆత్మీయ జీవితానికి, భక్తి జీవితానికి. దేవుడు శరీర రోగాలు నెగిటివ్గా మాట్లాడడం లేదు, నెగిటివ్గా మాట్లాడడం లేదు. కానీ పాపాన్ని ఏమాత్రం ఆయన ఎంటర్టైన్ చేయట్లేదు, చూచి చూడనట్టుగా ఉండటం లేదు. పాపాన్ని చూడని పరిశుద్ధ కన్నులు కలిగిన దేవుడు, పాపికి పరలోక ప్రవేశం లేనే లేదు, కానీ రోగికి పరలోక ప్రవేశం ఉంది. రోగిని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. రోగి విషయంలో దేవునికి ఏమాత్రం కోపం ఉండదు, పాపి విషయంలో మాత్రం దేవునికి చాలా కోపం మండుతుందట, ఆయన ఉగ్రత మండుతుందట. ఎందుకో మనం శరీర రోగాల విషయంలో ఉన్నంత శ్రద్ధ ఆత్మకు పట్టే రోగం, పాపం, కల్మషం, ఆత్మకు పట్టే కల్మషం విషయంలో అంత సీరియస్ గా మనం ఏమి పట్టించుకోవట్లేదు. కానీ దేవుని వాక్యం ఆత్మకు వచ్చే రోగం లేదా పాప రోగం, స్వభావ పాపం, దాని కొరకు బైబిల్ ఎక్కువగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వల్ల కలిగే స్వస్థత ప్రధానంగా పాపానికి స్వస్థతగా వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 53:5 మనం చదవాలి. యెషయా గ్రంథం 53:5 మనం చదివితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషమును బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుని, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అవును, మనం 5వ వచనంలో ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అని రాయబడింది. ఇంతకీ ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అంటే ఏ స్వస్థత? రోగం నుంచి స్వస్థత, పాపం నుంచి స్వస్థత? కింద వచ్చింది అలాంటి మన అతిక్రమ, మన దోషాలు అతని మీద మోపబడ్డే, అతడు దౌర్జన్యం నిందాడు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, సిలువ కార్యం చేసింది, స్వస్థతను అనుగ్రహించింది శరీరానికి కాదు, శరీరానికి కాదు, అది మన అతిక్రమాలు, మన పాపం వల్ల మన ఆత్మ శిక్షలోకి వెళ్లాల్సి ఉండగా, మన పాపం వల్ల మన ఆత్మ శిక్షలోకి వెళ్లాల్సి ఉండగా ఆయన చేసిన రక్షణ కార్యం ద్వారా మనం నరకాన్ని తప్పించుకుంటున్నాం. ఇక్కడ ఆయన పొందిన దెబ్బల వల్ల కలిగే స్వస్థత ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు అని 53వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. పేతురు మొదటి పత్రిక 2:24 కూడా చదవాలి. మొదటి పేతురు పత్రిక 2:24 వాక్యం అంటూ మాట్లాడుతుంది. 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది ఎక్కడ స్వస్థత? ఇది దేనికి స్వస్థత? యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ కార్యం ద్వారా మనకు స్వస్థత అంట. ఇది పాపములను బ్రాని మీద మోసుకోవటం ద్వారా మనకొచ్చిన స్వస్థత. మరలా ప్రియ దేవుని సంగమా జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఏ జబ్బు మనల్ని నరకానికి ఈడ్చుకుపోదు, ఏ జబ్బు మనల్ని పరలోకానికి ఆటంకపరచదు. జబ్బులు, రోగాలు, బాధలు ఏవి కూడా పరలోకానికి ఆటంకం కావు, నరకానికి కారణం కావు. కానీ కంప్లీట్గా పాపాలు, చిన్న పాపం పెద్ద పాపం అన్న తేడా లేకుండా ఏ పాపమైనా సరే పరలోకంలో అడుగుపెట్టడానికి కుదరదు, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే తప్ప. పాపులుండే స్థలం నరకం. కాబట్టి మనిషి లోకం అనుకుంటుంది మనిషి అంటే కేవలం శరీరం. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడేది నరుడు జీవాత్మ. జీవాత్మ శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వత కాలం. నరకానికి వెళ్ళినా నిత్యము ఉంటాం, పరలోకానికి వెళ్ళినా నిత్యము ఉంటాం. కానీ ఈ పరీక్షా కాలంలో, భూమి మీద మనకి ఇవ్వబడ్డ పరీక్షా కాలంలో మనం ఎక్కువ శ్రద్ధ రోగాల మీద పెట్టి అసలుకి పాప విషయంలో పట్టింపు లేనట్టుగా ఉంటే మాత్రం దీర్ఘకాలం, శాశ్వత కాలం నిత్య జీవంలో నిజంగా గొప్ప వేదన, గొప్ప నరక శిక్షకు వెళ్ళిపోతాము అన్న వాక్యపు హెచ్చరికలు ఈ మాట దగ్గర మనం గమనించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. శిష్యులు కూడా స్వస్థతలు చేసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కానీ యేసు వచ్చింది స్వస్థతలు చేయడానికి కాదు. ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కన్నను, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు. పాపాల నుంచి రక్షించేవాడు యేసు. పాపాల నుంచి రక్షించేవాడు యేసు. నువ్వు నమ్ముకున్న యేసు నీ పాపం నుంచి నిన్ను రక్షిస్తాడు. కాబట్టి యెహోవా రాఫా స్వస్థపరచువాడు. దేని నుంచి స్వస్థపరుస్తారంటే నీ పాపాల నుంచి స్వస్థపరుస్తాడు, నీ అతిక్రమాలు తుడుస్తాడు, నీ పాపాలకు పరిహారం చేశాడు, నీ నా విమోచన కొరకు రక్షకుని పంపించాడు. మనం చస్తే నరకానికి వెళ్ళకూడదు, మనం చస్తే జీవంలోకి వెళ్ళాలని చెప్పి యోహాను సువార్త 3:16 ప్రకారంగా ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నరకాన్ని తప్పించుకుంటూ నిత్య జీవానికి వెళ్తాం. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఏ జబ్బు రాదు, ఆరోగ్యంగా ఉంటాం, 100 కాలాల పాటు చల్లగా ఉంటామని నా బైబిల్ చెప్పట్లేదు. మీ బైబిల్లో కూడా అలాగే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకా మాట్లాడాల్సి వస్తే బైబిల్ రోగం కోసం చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంది. నేను ఏం మాట్లాడుతున్నానో స్పృహలో ఉంది మాట్లాడుతున్నాను, వాక్యాలు కూడా కోట్ చేస్తున్నాను, మీరు కూడా వాక్యాలు చెక్ చేసుకోండి. బైబిల్ రోగాలను ఆశీర్వాదాలుగా మాట్లాడుతుంది. బైబిల్ రోగాలను మేలుగా మాట్లాడుతుంది. రోగాలను దేవుని యొక్క ట్రైనింగ్ కింద, తర్పీది కింద శిక్షణగా మాట్లాడుతుంది. ఇది కొంచెం మనకు అర్థం కావాలి. పాపం విషయంలో ఎంతో పట్టింపు కలిగిన దేవుడు రోగం విషయంలో అంత పట్టించుకోడు. అదేంటంటే అదంతే, బైబిల్ అలాగే చెప్పింది. యోబు జీవితంలోకి వెళ్ళి చూస్తే సాతాను వచ్చి అడిగాడు, అయ్యా ఆస్తి తీసేసావు గాని ఆరోగ్యమే మహాభాగ్యం కదా, నువ్వు ఆరోగ్యాన్ని కూడా తీసేస్తే బండారం బయటపడుతుంది, భక్తి బయటపడుతుంది అంటే ఇచ్చేసాడు. పాపం చేయడానికి ఎంత మాత్రం పర్మిషన్ ఇవ్వడు దేవుడు, కానీ రోగాన్ని పొందుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసాడు. అర్థం కాదు, ఇదేంటి బాబు ఇచ్చేసావంటే అక్కడ మేలు ఉంది. రోగం ఎంత మేలో. ఆ మేలు ఏంటో మనం చూద్దాం. కాబట్టి యోగ జీవితంలో దేవుడు రోగం చేత మత్తబడ్డానికి అనుమతి ఇచ్చాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప సేవకుడు. పౌలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ముళ్ళుతో బాధపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో బాధపడుతున్నాడు. చాలా భక్తిపరుడు. ఆయన హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని వెళ్లి పెడితే రోగులు వేసి కూర్చుండేవారు. కానీ పౌలును మాత్రం దేవుడు డిఫరెంట్ గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా చాలా బాధతో ఉన్నాడు పౌలు. మనం గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్న సమాచారాన్ని బట్టి పౌలుకి ఐ డిసీజ్ వచ్చింది, కంటి జబ్బు వచ్చింది. చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నాడు, చాలా ఎక్కువగా సఫర్ అవుతా ఉన్నాడు పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే, మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తిని మీరు, అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. గాని దేవుని దూతను వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి తిరిగి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. నా కళ్ళను చూసి సాధ్యమైతే మీ కళ్ళు బీగి నాకు పెడదాం అనుకున్నారు. అది ఆయన మాట్లాడుతున్న భాష. కంటి జబ్బు ఎంత భయంకరంగా ఉంటుంది, కంటి నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది. పౌలంతటి వాడు కంటి జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి బైబిల్ పండితుల అభిప్రాయం, పౌలంతటి వాడు కంటి జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ గలతీ సంఘం ఎలాంటిది అంటే, దైవజనుడైతే ఏ జబ్బు ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వాడు కంటి మీద జబ్బు వచ్చిందంటే ఏ పాపం చేశాడో అనుకోలా. పాపానికి రోగానికి ముడిపెట్ల. వాళ్ళకి ఏమర్థమైందంటే, మనం శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాం, శరీరం మహిమను కోల్పోయింది, మట్టి శరీరం, ఇట్టే రోగాలు బారిన పడుతుంది, జబ్బులు వస్తాయి, ఎముకలు అరిగిపోతాయి, బీపీ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. రాకుండా జాగ్రత్తలు తీసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దాని విషయంలో రాగానే కలవరపడిపోయి నాకే ఎందుకు జబ్బు వచ్చింది అని విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు, భక్తిని పాడు చేసుకోవద్దు, సన్నగిల్లొద్దు. వస్తాయి శరీరం. ఒకటి, శాపగ్రస్తమైన శరీరం ఉన్నా కాబట్టి రోగాలు వస్తాయి. రెండు, శరీరాన్ని ఆ నొప్పి కలిగించడం ద్వారా వాడు మనల్ని విశ్వాసంలో బలహీనపరచడానికి సాతాను కూడా పనిచేస్తాడు. మూడు, దేవుడు మన మేలు కొరకు రోగాలకు కూడా అనుమతిస్తాడు. వాటి మనం చూస్తాం. పౌలు విషయంలోకి వచ్చేసరికి దేవుడు అనుమతించాడు. ఆయన అంటాడు, అయినా తీసేస్తావా? 1వసారి నో రెస్పాన్స్. 2వసారి తీసేయండి అయ్యా, తట్టుకోలేకపోతున్నాను. నో రెస్పాన్స్. 3వసారి తీసేయండి అయ్యా అంటే, తీయును గాని జందుబాం ఇస్తాను రాసుకో అన్నాడు. నా కృప నీకు చాలు, భరించే శక్తినిస్తాను, తీయును అన్నాడు. అదేంటంటే, అదంతే, పాపం విషయంలో మాత్రం ఒక్క పాపాన్ని కూడా ఉంచడు, రోగాల విషయంలో మాత్రం దేవుడు ఆగమేఘాల మీద పరిగెట్టుకుని వచ్చి నిన్ను స్వస్థపరచాలి అనుకోవడు కూడా. యేసయ్య స్వస్థతలు చేయలేదా? చేశాడు. అదే పనిగా కూర్చోలేదు. ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి ఓ రోగులందరూ వస్తూ ఉంటే ఆయన కనికరపడి స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఎవరికి చెప్పొద్దు, ఖండితంగా చెప్పాడు. ఎందుకు? జనం అంతా కూడా శరీర సంబంధమైన మనసుతోటి శరీరం కొరకు ఆలోచిస్తారు తప్ప, ఇది మన్ను మన్ను అయిపోతుంది, మహిమాత్మ ఉంది, నిత్యత్వంలోకి వెళ్ళాలి, మొదటి ఆత్మ తర్వాత శరీరము, మొదటి ఆత్మీయ విషయాలు, తర్వాత శరీర విషయాలు అనుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక జాలిపడి చేశాడు. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. అదే పనిగా కూర్చోలేదు. రెండు రెండు రోగులందరూ నా దగ్గర తీసుకురండి, నా దగ్గర మహిమ ఉంది, స్వస్థతలు చేయడానికి రెడీగా ఉన్నాను, ఎప్పుడూ చెప్పలేదు. ఆ మాటకు వస్తే జనం అలా వస్తా ఉంటే ఇక ఏం అనలేక వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయాడు అని బైబిల్లో చాలా వచనాలు రాయబడ్డాయి, చాలా వచనాలు రాయబడ్డాయి. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. మర్చికి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. మొదటి అధ్యాయంలో 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పేతురు అత్తే ఇంటికి వచ్చాడు. అత్తే ఇంటికి రాగానే ఆమెకు అనారోగ్యంతో ఉంది. యేసుక్రీస్తు ప్రభు పేతురుని బట్టి ఆమెను స్వస్థపరిచాడు. ఆమె జ్వరం పోయింది. ఆమె లేచి ఆయనకు ఉపచారం చేస్తుంది. 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పేతురు అత్తే ఇంట్లోకి వచ్చాడు, ఆమెను స్వస్థపరిచాడు అన్న వార్త మొత్తం పాకేసింది. జనమంతా, పట్టణం అంతా ఇంటికి వచ్చేశారు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. 34వ వచనంలో ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యాలను వెళ్లగొట్టాను. అవి తనను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనియలేదు. ఇది సాయంత్రం ప్రోగ్రాం అండి, రాత్రి అయింది. ఎంత సమయం పట్టిందో తెలియదు గాని నెక్స్ట్ తెల్లవారుజామున సీన్ ఏం జరిగిందో రాస్తున్నాడు అక్కడ 35వ వచనం. ఆయన పెందల కళ్ళు లేచాడు, అరణ్యంలోకి వెళ్లి ప్రార్థన చేస్తున్నాడు. 36, సీమోనును అతనితో కూడా ఉన్నవారు ఆయన వెతుకుచూ వెళ్లి తెల్లారుగాని వెతుక్కుంటున్నారు, ఎక్కడున్నాడు. దేనికోసం? ఆయన మీద ప్రేమ కాదు, భక్తి పొంగి పొరిపోయి కాదు. 37, ఆయన కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన అంటాడు, ఆయన ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తన వారితో చెప్పాను. ఆయన ఏమంటాడు, జనమంతా ఎదురు చూస్తున్నారు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయంటే నేను వచ్చిన దానికోసం కాదు, ప్రకటించడానికి వచ్చాను. ప్రకటిస్తే వినుటి వల్ల విశ్వాసం, వినుటి వల్ల విశ్వాసం, మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, పరలోకం. అదేమి చేయకుండా స్వస్థత కోసం ప్రార్థన చేస్తే ఏమి వినరు, ఏమి మార్చుకోరు, రక్షణ పొందరు, చస్తే నరకానికి పోతారు. ఈ చిన్న సహాయం చేయడం నేను రాలా, నేను వచ్చింది రక్షించడానికి వచ్చాను, స్వస్థపరచడానికి కాదు. ఈ గ్రామం కాదు, మిగతా గ్రామానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ప్రకటించాలి అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు చాలా క్లారిటీతో ఉన్నాడు. చేయలేదంటే చేశాడు, కానీ అదే పనిగా చేయలేదు, చేసినా చెప్పొద్దు అన్నాడు. వచ్చింది మాత్రం స్వస్థతలు చేయడానికి కాదు. ఆయన పేరు వైద్యుడు కాదు, రక్షకుడు. అర్థం కావాలి. భక్తుల జీవితంలో దేవుడు రోగాలను అనుమతించాడు. పాపాల విషయంలో ఏమాత్రం ఒప్పుకొని దేవుడు, రోగాల విషయంలో ఆయన అసలు పట్టించుకోలేదు. ఎలా చెప్పగలవు? పౌలు తర్వాత శిష్యుడు ఉన్నాడు, పౌలు ద్వారా రక్షించబడ్డవాడు తిమోతి. తిమోతికి కడుపు జబ్బు వచ్చింది అని వాక్యం మాట్లాడుతుంది. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళు, ఆయింట్మెంట్ తీసుకో, వైద్యం చేసుకో అని సలహా చెప్తున్నాడు పౌలు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ కడుపు జబ్బు పోతుంది అనలేదు. వాళ్ళు శరీర రోగాల విషయంలో అట్లా పట్టించుకోలేదు అన్నట్టుగా ఉన్నారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అంటాడు, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులు విడిచి వచ్చి తిని. అలాగలా వచ్చావు నువ్వు? త్రోఫీము నీతో పాటు ఉన్న ఒక రోగి అయితే ఓ 10 రోజులు ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది కదా, అప్పుడు కదా నువ్వు రావాలి. అట్లాంటిది ఎలా ఉద్దేశ చేసావంటే పౌలు అంటాడు, రోగాల కోసం అంత ఎక్కువ ఆలోచించొద్దులేండి అని చెప్తున్నాడు. రోగాల కోసం అంత రాద్ధాంతం అక్కర్లేదు అని అంటాడు. కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకు రోగాల విషయంలో బైబిల్ పాజిటివ్ గా ఉంది అంటే, రోగాల్లో దాగి ఉన్న మేలు అలాగున్నాయి. మరి ఏ మేలు ఉన్నాయి? అవును, కొన్ని మేలు చదవాలి మనం, కొన్ని మేలు చదవాలి. ఆ మేలు ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయంటే కొన్ని మేలు చదువుదాం. ఒకటి, రోగం మనల్ని పూర్ణులుగా చేస్తుందట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదవాలి. 7వ అధ్యాయము 3వ వచనం, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎలయనగా, ఖిన్నమైన ముఖము హృదయమును దుఃఖపరచును గుణపరచును. దుఃఖం హృదయాన్ని గుణపరుస్తుందట, దుఃఖం మేలు చేస్తుందట. ఇది అర్థం చేసుకోవాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమ పూర్ణులుగా చేస్తుంది, శ్రమ స్థిరపరుస్తుంది, శ్రమ బలపరుస్తుంది. కొంచెం కాలం శ్రమ అది మిమ్మల్ని పూర్ణులుగా చేస్తుంది, స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. దుఃఖము హృదయమును గుణపరుస్తుంది, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది. అన్నీ బాగుంటే ఆగు అన్నాడు అయ్యా, నా కళ్ళు నెత్తికెక్కుతాయి. వద్దు వద్దు, ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టం, చాలినంత చాలు అన్నాడు. ప్రియులారా, మనం భూమి మీద ఉన్నామన్న విషయం మర్చిపోతాం, మట్టి శరీరంలో ఉన్నామన్న విషయం మర్చిపోతాం, పరలోకానికి వెళ్లాలన్న విషయం మర్చిపోతాం, చావు ఉందన్న విషయం మర్చిపోతాం. అసలు ఈ శ్రమను, రోగాన్ని, బాధని, కన్నీరుని కొని తెచ్చుకున్నాము, పాపం దానికి కారణం అన్న విషయం మర్చిపోతాం. అవి మర్చిపోతే ఇంకేమన్నా ఉందా? అవి మర్చిపోకూడదు, అవి మర్చిపోకూడదు. గతాన్ని మర్చిపోకూడదు, భవిష్యత్తును మర్చిపోకూడదు. ఆ రెండు బాగా క్లారిటీ ఉంటే వర్తమానంలో మోసపోకుండా జీవిస్తాం. కాబట్టి దుఃఖము, శ్రమ మనల్ని పూర్ణులుగా చేస్తుంది, అందులో మేలుంది అని వాక్యం మాట్లాడుతుంది. రెండో మాట, రోగము సాతాను సిగ్గుపరుస్తుంది, సాతాను సిగ్గుపరుస్తుంది. యోగు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటే చదువుతాం. అయ్యా, నువ్వు అనుమతిస్తే నేను బండారం బయట పెడతానంటే సరే పెట్టు అని అనుమతించాడు. ఇందుకు ఏమైంది? సాతానుకు సిగ్గు, దేవుడు నా మనకు మహిమ. అంత గొప్ప రోగంలో కూడా నన్ను చంపినా పర్లేదు, నేను మాత్రం ఆయనే నమ్ముకుంటాను అన్నాడు భక్తుడు. తప్ప ఆయన వదిలిపెట్టినవాడు కాదు, తృణీకరించిన వాడు కాదు. సాతానుకు ఎంత గొప్ప సిగ్గు, సాతానికి ఎంత గొప్ప సిగ్గు కలిగిందో. కాబట్టి సాతాను రోగాల ద్వారా, శ్రమల ద్వారా మనల్ని దేవుణ్ణి దూషించేటట్లుగా చేయాలి అన్నది వాని యొక్క ఎత్తుగడ. దేవుడు ఆ శ్రమల్లోనూ ఆ రోగాల్లో కూడా నా బిడ్డలు నన్ను ఆరాధించేవారుగానే ఉంటారు. అది అవసరతల మీద ఆధారపడ్డ భక్తి కాదు, నన్నుగా ప్రేమిస్తున్నారు అని దేవుడు చెప్పడానికి భక్తుల జీవితంలో రోగాలు అనుమతిస్తాడు అని యోగు చరిత్రలో నుంచి మనం అర్థం చేసుకోవాలి. మూడవది, రోగం పరిశుద్ధులుగా చేస్తుంది అని వాక్యం మాట్లాడుతుంది కీర్తన గ్రంథం 66వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 66వ కీర్తన 10వ వచనాన్ని చదివితే, 10వ వచనాన్ని చదివితే, దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలముగా చేసి ఉన్నావు. దేవుడు వెండిని ఎట్లాగైతే కొలుములో కాలిస్తే శుద్ధత బయటకు వస్తుందో అట్లాగే పరీక్షించి పరీక్షించి నిర్మలుగా చేస్తాడు, నిర్మలుగా చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమ మనల్ని క్రీస్తు స్వారూప్యంలోకి మారుస్తుంది అని వాక్యం మాట్లాడుతుంది. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివితే, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికెంపబడి వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పరద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. స్తోత్రం, ఎంత శ్రేష్టమైన మాటలో. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ రోగాలు, ఈ కష్టాల దగ్గర ఏమర్థమవుతుందంటే, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఈ మరణానుభవమును శరీరమందు ఎల్లప్పుడు వహించుకొనిచున్నాము అన్నమాట పౌలు నోట మనం వింటూ ఉన్నాం. కాదు, ఆయన స్వారూప్యంలోకి రావడానికి శ్రమ ఉపయోగపడుతుంది. ఆయన స్వారూప్యం నడిపించడానికి శ్రమ ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ శ్రమ, రోగము, బాధ ఆ మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా నిలబెడుతుంది అని వాక్యంలో మనం చూడగలం. 2వ కొరింథీయులకు పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, మా పరిచర్య నిందింపబడుకునే నిమిత్తము ఏ విషయంలోననే అభ్యంతరమేమీ కలగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లల్లోను ప్రయాసముల్లోను జాగరముల్లోను ఉపవాసముల్లోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యం చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి కింద అంటాడు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము. ఇతరులకు ఎగ్జాంపుల్ గా ఉండడానికి, ఇతరులను ధైర్యపరచడానికి, ఇతరులకు మాదిరిగా ఉండడానికి ఏ స్థితిలో ఉంచినా ఈవెన శ్రమల కోసం మాట్లాడుతున్న 4వ వచనం శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, అల్లర్లు, ప్రయాసము, ఉపవాసాలు, జాగరణలు. అర్థం చేసుకుందాం, శ్రమలో మనం బలపడతాము, మిగతా వాళ్ళు బలపరచగలుగుతాము. శ్రమలో మనము ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్స్ దాటి ఆ ఎక్స్పీరియన్స్ దాటి వస్తాం కాబట్టి ఆ శ్రమల్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి మనం ఆదరించడానికి సిద్ధంగా ఉంటాము. అందుకే 2వ కొరింథీయులకు 3:5 అంటాడు. 2వ కొరింథీయులకు 3:5 క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకు పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగ పాలువారే ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారే ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇక్కడ శ్రమల కోసం మాట్లాడుతూ ఆ శ్రమ మిగతా వాళ్ళని ఆదరించడానికి మనల్ని తర్పీదిస్తుంది, మన సిద్ధపరుస్తుంది అంటున్నాడు. మనం ఏ పెయిన్ గుండా వెళ్ళామో మిగతా వాళ్ళకి ఆ పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు కలవర పడిపోకుండా ఉండడానికి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటాం, గైడ్ చేసేవారుగా ఉంటాం. కరోనా ఎంత గొప్ప మేలు చేసిందో, ఎక్కడ లేని ప్రేమలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు దాకా నేను, నా ఇల్లు, డబ్బు, ఇదే జీవితం కరోనా ప్రాణాలు తీసుకెళ్లిపోతా ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరికోసం ఒకరు ప్రార్థన చేయటం, ఎంత మంచి పరిస్థితులు చూడగలిగాము నానానికి 2వ పార్శ్వంలో. అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్న మాట యెహోవా రాఫా అన్న మాట దగ్గర ఆయన శరీర రోగాన్ని తీసేసే దేవుడు అని మామూలుగా అర్థం చేసేసుకున్నాం. వాక్యం అలా చెప్పట్లేదు. ఆయన పాపాన్ని స్వస్థపరచేవాడు, పాపికి పరిహారం చేసినవాడు, విమోచన కలిగించేవాడు, రక్షకును వాగ్దానం చేసినవాడు. నేనంటా నీ మాట, చావు క్రైస్తవునికి గొప్ప వరం. 90వ కీర్తన 3వ వచనం ప్రకారంగా నువ్వు మనుషులు పిలుస్తున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. పిలవకపోతే ఏమవుతుంది? బతకడానికేమో శరీరం సహకరించదు, చావు రాదు. జీవోత్సవం సావాలి. శాపగ్రస్తమైన జీవితాన్ని ఒకప్పుడు 1000 సంవత్సరాలకు కుదించాడు మహాదేవుడు, దాన్ని తగ్గించాడు. 120కు కుదించాడు, దాన్ని తగ్గించాడు. 70-80 కుదించాడు, దాన్ని తగ్గించాడు. ఇంతలో కనబడు, అంతలో మాయమైపోవు. ఆవిరంత చిన్న జీవితాన్ని, శ్రమ అనుభవించే జీవితాన్ని చాలా తగ్గించాడు. లేకపోతే 1000 సంవత్సరాలు బ్రతకాలంటే 1000 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడాలో ఈ శాపగ్రస్తమైన జీవితంలో. 120 సంవత్సరాలు అంటే అది ఎంత కష్టంగా ఉంటుందో ఈ శాపగ్రస్తమైన జీవితంలో. కాబట్టి ఆయన విమోచన చాలా త్వరగా చేశాడు. ఎంత త్వరగా వెళ్ళిపోతాం తెలియదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. కాబట్టి శ్రమ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సుఖవంతమైన పరలోక జీవితం విషయంలో నిరీక్షణ పుడుతుంది. నిరీక్షణ మన సిగ్గుపరచదు, సిద్ధంగా ఉంటాం. చాలా మంది దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని చావనివ్వడు, దేవుడికి మేమెంతో ప్రేమ అనుకుంటున్నారు. అబ్బే, ప్రేమ అయితే తీసుకెళ్తాడు, ప్రేమ అంటే ఎందుకు ఉంచేస్తాడు? హానోకు నచ్చాడు, తీసుకెళ్లిపోయాడు. ఏలియా నచ్చాడు, తీసుకెళ్లిపోయాడు. నువ్వు నచ్చితే తీసుకెళ్లిపోతాడు. ఆయనకు దూరంగా భూమి మీద సాతానికి దగ్గరగా ఉండడం ఆశీర్వాదమా? ఆయన దగ్గరికి వెళ్ళడం ఆశీర్వాదమా? కాబట్టి దేవుడు ప్రేమ చొప్పున మరణాన్ని అనుగ్రహించాడు, ప్రేమ చొప్పున మరణానికి విరుగుడిని అనుగ్రహించాడు, ప్రేమ చొప్పున యేసుక్రీస్తు ప్రభునందు విమోచన కార్యం చేశాడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. కాబట్టి పిల్లరా, శ్రమల గుండానే మనం పాఠాలు నేర్చుకోగలుగుతాం, శ్రమల గుండానే పరిపూర్ణతలోకి రాగలుగుతాం, శ్రమల గుండానే యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యాన్ని పొందుకోగలుగుతాం. పౌలు ఈ మాట అంటారండి, ఈ ఆయనకి దేవుడు ఆ రోగాన్ని పెట్టాడు కదా, మామూలు రోగం కాదు, కంటి జబ్బు అంటే ఎంత బాధతో ఆయన వెళ్ళాలో, అంత బాధలో పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ఇలాగా అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుని నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, అది లేకపోతే నేను గర్విష్ఠుని అయిపోతాను, అది లేకపోతే నేను భ్రష్టుని అయిపోతాను, అది లేకపోతే నేను చాలా స్పెషల్ అనుకుంటాను, అది లేకపోతే సాతాను పడిపోయినట్టు నేను పడిపోతాను అంటాడు పౌలు. నేను అత్యధికంగా హెచ్చిపోకుని నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ముళ్ళు ఉంచబడెను, అది నా వద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మాలు ప్రభుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, నేను దేవుడికి దగ్గరగా ఉన్నాను. లోపం నాకు తాత్కాలికం అనిపిస్తా ఉంది. శరీరం చాలా చిన్నది. శరీరం కేవలం కట్టే మట్టి అని అర్థమవుతుంది. శరీరం మీద మమకారం కాదు, ఆత్మ మీద, ఈ లోకం మీద కాదు, రాబోయే లోకం మీద, ధనం మీద కాదు, దేవుడి మీద, మనుషుడి మీద కాదు, దేవుడి మీద ఆనుకోవటం శ్రమ రోగము ఈ ముళ్ళు నాకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ బలహీనతల యందు నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటాడు. క్రీస్తు శక్తి నా మీద నిల్చుని నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడును.
గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను.
పౌలంటాడు ముళ్ళు మంచిది, పౌలంటాడు రోగం మంచిది, పౌలంటాడు శ్రమ మంచిది.
యెహోవా రాఫా, నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఎంత జబ్బు అయినా స్వస్థపరుస్తాడు. పనికి మాలిన బోధ, చెత్త బోధ. బైబిల్ అలా చెప్పట్లా? స్వస్థపరిచాడు లేండి బైబిల్లో ఒక రాజుని, ఆయన పేరు హిజ్కియా. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అయ్యా నేను చాలా భక్తిపరుణ్ణి, నన్ను స్వస్థపరచవా అన్నాడు. దేవుడు చాలా త్వరగా రెస్పాండ్ అయిపోయాడు. మరలా యెషయా ఆ నడింటిలోంచి బయలుదేరి బయటికి రావడానికి ముందే వెళ్ళి మరలా చెప్పు, ఏదో అడిగాడు, ఉంటాడట కొన్నాళ్ళు, సరే ఒక 15 సంవత్సరాలు ఇచ్చానని చెప్పు అన్నా. యెషయా వచ్చాడు, బాబు ఏదో అడిగావు కదా, సరే 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు అని చెప్పాడు. దౌర్భాగ్యం ఏంటంటే హిజ్కియా చెడిపోయాడు, హిజ్కియా గర్విష్ట అయిపోయాడు. 15 సంవత్సరాల తర్వాత వచ్చిన మాట ఏంటంటే, ఇదిగో నీ పిల్లల్ని బబులోను రాజు చెరలోకి తీసుకుపోతాడు, నీ పిల్లల్ని నీ పుత్ర సొంతను నపుంసుకునిగా చేస్తాడు, వంశం లేకుండా పోతాది అని ప్రకటింపజేశాడు. ఎందుకు? మళ్ళా 15 సంవత్సరాలు కావాలట. ఏం పొడుద్దామని 15 సంవత్సరాలు పొడిగించుకొని? దేవుడి దగ్గరికి వెళ్ళడానికేమో భయం, భూమి మీద పిశాచితో దెయ్యంతో కాపురం చేయడానికి ఎంత ఇష్టమో. భూలోక రాజ్యాల మహిమ, వాటి వైభవం నావి అన్నాడు. అవినీతి, అరాచకం, మోసాలు అన్ని కళ ముందున్న భూలోకం ఎంత బాగా నచ్చిందో. అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ మహిమ ఉంది, అక్కడ శాపం లేదు, అక్కడ నీతి నివసిస్తుంది. త్వరగా వెళ్ళిపోదామని లేదు, వెళ్ళాలనే లేదు, వెళ్ళాలని లేదు. హ్యాపీ న్యూ ఇయర్ 2025. దేవుడు గనులను, జ్ఞానులను ఎంతో మందికి లేని భాగ్యం నాకు ఇచ్చాడు. అవునా? అవునా? ఆయన దగ్గరికి వెళ్ళడమేమో శాపం, ఆయనకు దూరంగా భూమి మీద బతకడమేమో వరమ. అదే విశ్వాస జీవితం, అదే నిరీక్షణ కలిగిన జీవితం. యేసుక్రీస్తు ప్రభు ఇది ఎదురు చూసావు, ఎదురు చూస్తా ఉన్నాడు. నా గడియ వస్తుంది, నా గడియ వస్తుంది, నా గడియ వస్తుంది. దానికోసమే మాట్లాడతాడు ఆయన. భక్తులు అలాగే జీవించారు, బ్రతికితే ఆయనకు నచ్చినట్టుగా, ఆయన అనుకున్న దానికోసం, అంతే మన కోసం కాదు. చనిపోతే లాభం, మేలు ఆయనతో ఉంటాం. అనారోగ్యము, బలహీనతలు, జబ్బులు ఈ సత్యాన్ని బాగా జ్ఞాపకం చేస్తాయి. బాబు మట్టి శరీరంలో ఉన్నాం, మహిమా శరీరం కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి జీవించాలి, మోసపోకూడదు, ఇదే శాశ్వతం అనుకోకూడదని ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అవి ఆత్మీయ జీవితానికి ఎంత మంచిదో, ఎంత మంచిదో. ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ అనారోగ్యాల్లో సాతాను చాలా కలవరపరుస్తూ ఉంటాడు. వాడు కలవరపరుస్తూ ఉన్నప్పుడు మనం కుంగిపోకుండా ఉండడం కొరకు ఒక మాట చదివించి మేము ప్రార్థన ముగించడానికి ఇష్టపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వచనం చదివితే వాక్యం ఉంటుంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులు. అన్ని బాగున్నాయి మాటలు. దేవుని పిల్లలు వారసులు, మహిమ పొందుటకు వారసులు, కానీ కండిషన్ ఏంటంటే శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులు. 18, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావు. ఆ శ్రమంలో రోగం కూడా ఉంది, ఆ శ్రమంలో రోగం కూడా ఉంది. కాబట్టి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మనం అడుగుదాం. పౌలు అడిగినట్టుగానే చాలాసార్లు దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అమ్మా ఇది దీర్ఘకాలిక రోగం, పోదు, చచ్చేదాకా మందులు వాడాలి. ఎంత మంచిదో, ఎంత గొప్ప వరము. ఇక ఏమాత్రం లోకం మీద ప్రేమ, లోకం మీద మమకారం, సంపాదించాలన్న ఆశ, కూడబెట్టుకోవాలన్న ఆశ, అవేవి ఉండకూడదు. ఎందుకు? దీర్ఘకాలిక రోగం చచ్చేదాకా వదలదు, చావు కన్ఫర్మ్ తెలుసుగా. ఎందుకు? మనం వాక్యానికి విరుద్ధంగా లోకానుసారంగా ఆత్మ సంబంధిగా కాక శరీర సంబంధిగా మంచిది కాదు. యెహోవా రాఫా స్వస్థపరచువాడు అంటే శరీర స్వస్థత కోసం మాత్రమే కాదు, ప్రధానంగా ఆత్మరక్షణ, పాపం నుంచి స్వస్థత కొరకు వాక్యం మాట్లాడుతుంది. అవును, అందరికీ యెహోవా రాఫా అందరినీ పాపం నుంచి స్వస్థపరిచి విముక్తి చేసి నిత్యత్వానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తాత్కాలికంగా ఆయింట్మెంట్ రాయడానికి ఆయన ఇష్టపడడం లేదు, విమోచన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా రాఫాని ఆరాధిస్తున్నప్పుడు జబ్బులు కోసం కాకుండా ఆత్మీయ స్వస్థత, దాని విషయంలో మొదటిగా స్తుతించాలి. అలాంటి గ్రహింపు ప్రభు ఉదయకాలం మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.